Thank you. Amen. You know, when I start to share, I'm always reminded of Moses.
చూడండి, ఇట్లా వాక్యం చెప్పినప్పుడు నాకు మోషే కథ గుర్తుకు వస్తూ ఉంటుంది.
In the Old Testament, when the Lord met him and said, Moses, I want you to go back to my people and bring them out of slavery. I'll go with you. I want you to speak to Pharaoh.
మోషే తోటి దేవుడు చెప్పాడు, మోషే నువ్వు ఇజ్రాయెల్ ఐగుప్తు వెళ్ళి నా ప్రజలైన ఇజ్రాయేలును విడిపించి ఫరోతో మాట్లాడి వారిని బానిసత్వంలో నుంచి వాగ్దానంలో తీసుకురమ్ము.
Moses said to the Lord, Lord, you know, I've never been fluent, neither recently nor in times past.
మందం గలవాడిని, మాటమందం గలవాడిని, నోటి మందము నేను సరిగా మాట్లాడాడు కదా అని అడిగిన చెప్తాడు మోషే దేవుడు. మీ అంతా కథ తెలుసు.
సో ఐ బిలీవ్ యు ఆల్ స్పీక్ అట్ డిఫరెంట్ టైమ్స్ ఇన్ యువర్ విలేజెస్ వేర్ఎవర్ యు ఆర్ అండ్ ఐ బిలీవ్ ఎనీవన్ దట్స్ ఎవర్ స్పోకెన్ హ్యాస్ ద సెన్స్ దట్ వి నీడ్ ద హోలీ స్పిరిట్ రైట్ వి నీడ్ ద లార్డ్స్ వర్కింగ్ ఇన్ us టు స్పీక్ ఫర్ హిమ్ అండ్ స్పీక్ ఫర్ హిమ్.
చూడు, దేవుని కొరకు మాట్లాడే వాళ్ళుగా మన ముందులాగా మనమే దేవుణ్ణి అడిగే వాళ్ళుగా ఉన్నాం.
You know, in the book of Acts, everybody knows when the church was formed, what day was that?
చూడండి, అపొస్తల కార్యములో సంఘము పుట్టిన రోజు, ఒక పండుగ రోజు సంఘం పుట్టింది, తెలుసా మీకు?
Pentecost,
right?
One of the things that happened on the day of Pentecost, now that was the outward outpouring of the Holy Spirit.
కనుక పరిశుద్ధాత్మ యొక్క కుమరింపు ఆ రోజు సంఘం మీదకి జరిగింది. సో అక్కడ నాలుక వంటి అగ్ని వంటి నాలుకలు వారి మీద వాళ్ళగా.
And Peter, previously had not been very bold, now stood up in Jerusalem in the middle of thousands of people, and this tongue of fire was on him as the anointing of the Holy Spirit, and he could preach and speak the word of God.
గనుక పేతురు, ఇప్పుడు మనకు మాధవరావు కనపడలేదు, ఉన్నాడు మాధవరావు, పేతురు మరి ఆ రోజున పేరు కొట్టి తిరుగుతున్నారు అని ఒక పేరు ఇప్పుడు వస్తున్నాడు అన్నాడు. కానీ ఆ పేరు అయితే ఆ రోజున పరిశుద్ధాత్మతో నిండుకుని ధైర్యంగా ప్రసంగం చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు వస్తాడు మా పేరు.
సో as believers, we to this day have the gift.
కనుక ఈ రోజుకి ఇప్పటి వరకు కూడా విశ్వాసులకు పరిశుద్ధాత్మను దేవుడు ఒక వరముగా ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా.
We have the inward essence. You know, it says in John, I believe it's 20:21, after the resurrection, the Lord breathed into them the breath of life and said, receive the Holy Spirit.
కనుక యోహాన సువార్త 20:21లో యేసు ప్రభు వారు వారి మేరకు పరిశుద్ధాత్మను ఊదగా వారు పరిశుద్ధాత్మను నింపుకున్నట్టుగా కూడా మరి సువార్తలో చూస్తున్నాం.
And on the day of Pentecost, it says that they were clothed outwardly with the Holy Spirit. Right?
మరి అపొస్తల కార్యములు చూసినట్టుగా మనం చూస్తే ఆ యొక్క దాంట్లో పరిశుద్ధాత్మను వారు పొందుకున్నప్పుడు వారి వస్త్రాలు పరిశుద్ధాత్మతో ఇవ్వబడినవి.
Actually, there are two different Greek words that are used for filling.
So, నింపబడటం అనే దానికి గ్రీక్ పదాలు రెండు ఉన్నాయి.
One means to be filled inwardly with Christ.
నిశ్శబ్దంగా ఉండాలి. ఒకటి ఏంటంటే లోపల పరిశుద్ధాత్మతో నింపబడటం. వెళ్ళండమ్మా మీరు.
I believe this is for our daily living.
ఇది ప్రతిరోజు మనం జీవించడానికి ఉపయోగపడేటువంటి వాక్యం.
We need the power and the grace of the indwelling Lord, right, to have the church life, to dwell with all the brothers and sisters for all of our problems. Men go to work, mothers have naughty children, all the things that we need, the grace of the Lord in our spirit supplies us.
దేవుని కృప మన ఆత్మకు తోడుగా ఉండడం, లేదా మన ఆత్మ పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరు కూడా విశ్వాసులు నింపబడటువంటి బయట కాదు, మొదట లోపల ఆ క్రియ జరగాల. ఆ క్రియ జరిగినప్పుడు ఒక మంచి భర్తగా, ఒక మంచి తల్లిగా, సంఘంలో ఏ విధంగా ఉండాలా, యువకులు వారికి ఏ విధంగా ఉండాలా, క్రైస్తవ జీవితానికి ఉపయోగపడే రీతిలో ఆత్మ మనను నడిపిస్తూ ఉంటారు. దాని అంటే ఇన్వోల్డ్ అంటే మొదట లోపల మనం బయలుదేరుతున్న పరిశుద్ధాత్మ మార్చడం.
In fact, the Apostle Paul, I believe he ends most of his epistles grace be with your spirit, right?
ప్రభు కృప మీ యొక్క ఆత్మలకు తోడుగా ఉంది కాక అని అపొస్తలుడు పౌలు పదే పదే తన యొక్క పత్రికల్లో ముగింపు మలుపులు మాట్లాడుతున్నాడు.
We have grace to serve. We have grace to bear burdens. We have grace to share. We have grace for our human living. But the other side of that is this outward clothing, right? And that clothing is for function.
కనుక మొదట పరిశుద్ధాత్మతో నింపబడటం రెండు రకాలు. ఒకటేమో లోపల, రెండవది బయట. లోపల నింపబడటం అనేది మనకు కృప కావాలి, సేవ చేయడానికి కృప కావాలా, ఒక మంచి జీవితం జీవించడానికి దేవుని కృప మనకు అవసరం. దేవుని కృప లేకపోతే అసలు సరైన మానవుడిగా కూడా మానవుడు ఉండలేదు. ఇదంతటికి దేవుడు కృప కావాలి. అదేంటంటే పరిశుద్ధాత్మ నింపుదల మొదట లోపల, రెండవది బయట దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడుతుంది. దాని గురించి నేను చెప్తాను.
So let's just say that Wiki is a policeman, but he goes to work in his shorts and polo shirt.
Okay.
And he goes to the intersection, and everybody says, he's a policeman, he doesn't look like a policeman, right?
Sure.
Who would pay attention to you?
Nobody. Okay. So even now they don't pay attention. చూడండి, ఇంకో మాట చెప్పాలంటే పరిశుద్ధాత్మతో నిండిపోవటం బయట కనపడే విధానం ఏంటంటే, ఉదాహరణకు నేను ఒక పోలీస్ మీద ఆఫీసులు అనుకోండి, ఇప్పుడు నేను ఒక చెడ్డ వేసుకుని నిక్కర ఒకటి తీసుకుని ఒక టీషర్ట్ వేసుకుని బదల్లోకి వెళ్ళి సెంటర్ నిలబడబా ఇవ్వండి నడుపుకొని అన్నారనుకోండి, ఎవరైనా తక్కువ ఉన్నారంటారు కదా. నువ్వు పోలీస్ బా, పోలీసు పోలీస్ వేసేది అంటారు. పోలీసు అంటే ఎక్కడున్నారా, హ్యాండ్ చేసుకుని పోలీసు బట్టలు వేసుకుని ఆ చెవిని విజులు పట్టుకుని, ఇట్లా పోలీసు వాళ్ళకి ఒక డ్రెస్ ఉంటుంది కదా, ఆ డ్రెస్ లేకుండా నువ్వు పోలీసు అని చెప్తే మనిషి ఏ విధంగా నమ్మరు. అట్లానే పరిశుద్ధాత్మతో నింపబడటం అనేది బాహ్యంగా కూడా ఒక క్రియ ఉన్నది.
బట్ ద నెక్స్ట్ డే వికీ రియలైజెస్ హి మేడ్ ఏ బిగ్ మిస్టేక్, సో హి గెట్స్ హిస్ యూనిఫామ్ అవుట్. నైస్ వేర్ వాట్ డార్క్ బ్లూ యూనిఫామ్ హియర్ ఆర్ మేబీ ఖాకీ యూనిఫామ్. హిస్ గాట్ స్ట్రైప్స్ ఆన్ ద షోల్డర్స్, థింగ్స్ ఆన్ ద ఫ్రంట్. He goes to the intersection. Everybody pays attention. Well, now in India, I don't know for sure, but they should pay attention.
చూడండి, మరి మొదటేమో పోలీసు కానీ యూనిఫామ్ లేకపోతే పోలీసు మీరు డబ్బు చేస్తారు అంటే, అదే ఒకవేళ పోలీస్ ఆఫీసర్ అనుకోండి, మంచి యూనిఫామ్ బాగా ఊతికి ఇస్త్రీ చేసుకుని మంచి స్టార్స్ ఇక్కడ పెట్టుకుని టోపీ పెట్టుకుని వెళ్ళి కరెక్ట్ గా రోడ్డు మధ్యలో నుంచుంటే పోయేవాళ్ళు కూడా అమ్మో లైసెన్స్ ఏమైనా అడుగుతాడేమో అని చెప్పేసి మనుషులు జాగ్రత్తగా పోతా ఉంటారు. పోలీస్ ఆఫీసర్ ఆగిపోవాలంటే ఇండియాలో మనుషులు చాలా మంది ఆగిపోతారా, పోలీసు రాగమన్న కొన్ని సార్లు మనం ఆత్మ నేర్చుకుంటాం. కానీ ఏదైనప్పుడు కూడా పోలీసుల్ని మనం గౌరవిస్తూ ఉంటాం ఆ డ్రెస్ బట్టి.
సో యాజ్ క్రిస్టియన్స్ వి హావ్ ది ఇన్వర్డ్ ఎసెన్స్ రైట్, బట్ ఫర్ ఫంక్షన్ అండ్ ఆల్ ఆఫ్ us in these days run into, I'm sure you brothers, oppositions. The word of God needs to penetrate people's hearts, right? All kinds of things. We need that outward clothing for a function. And so we pray during this week that we would be empowered with this clothing as well as the grace for inner function.
కనుక మనం వ్యక్తిగతంగా జీవించడానికి, క్రైస్తవ జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ నింపుదల మన ఆత్మకి ఏ విధంగా అవసరమో అదేవిధంగా ప్రభు యొక్క ఆత్మ మనకు కావాలి. ఏంటంటే సమాజంలో సమస్యలు ఎదుర్కోవడానికి, సమాజంలో క్రైస్తవ జీవితం జీవించడానికి, బాహ్యంగా కూడా దీనికి పరిశుద్ధాత్మ మనం పక్క వ్యక్తితో ఏ విధంగా మాట్లాడాలా, ఏ విధంగా జ్ఞానంగా ప్రవర్తించాలా, దీని ఏంటంటే బాహ్యంగా కనపడేటువంటి ఆ యొక్క స్వభావం అనమాట. ఆ దేవుడు అంటే భక్తి అని చెప్పేసి నువ్వు ఆ భక్తిని అనుసరించి క్రియలు చేయకపోతే మనుషులు ఈయన మాస్టర్ గారు అంటారు కదా, అట్లానే మన క్రియలు కూడా ఆ విధంగా ఉండాలి.
We're Gentiles, most of us here. Any Jewish people here? I don't think so.
Youth level in America?
Well, this is some.
The Lord was quite orderly in how He poured out the Holy Spirit. You know, in a sense, we did not receive the Spirit on the day of Pentecost.
అన్యులు అంటే బైబిల్లో చెప్పబడిన అన్యులని ఎప్పుడు చెప్పినా కూడా మనమంతా అన్యులమే, యూదులు కానీ వారంతా కూడా అన్యులే. మొదట పెంతెకోస్త పండుగ దినాన పరిశుద్ధాత్మను సేకరించిన వారు మొదట యూదులు.
ఫస్ట్ the Spirit was poured out in Jerusalem according to God's order. It says, even the Lord said he came to the house of Israel, Lord, when he came, right? And then secondly, the Samaritans who were mixed. They were some of the 10 tribes of the north. They had married into other people, but they were had a mixed Jewish background. The Spirit was poured out on the Samaritans.
మొదట పరిశుద్ధాత్మను పొందింది ఎవరైనా అంటే యూదులు, యెరూషలేములో ఉన్న యూదులు. తరువాత పరిశుద్ధాత్మను స్వీకరించే వారు సమరయులు. సమరయులు అంటే ఎవరు? పది తెగలు, ఇజ్రాయేలుల పది తెగలు. అన్య దేశపు వారిని పెళ్లి చేసుకుంటే పుట్టినటువంటి శంకర జాతి, లేకపోతే మిశ్రమ జాతి, వారిని సమరయులు అంటారు. వారు పరిశుద్ధాత్మను పొందారు. రెండవదిగా
Remember, Peter was dwelling by the seaside in someone's house, and he got a vision, and a sheet came down from heaven, and there were all kinds of things on there that were forbidden to eat. But the Lord said to Peter, Peter, rise and eat. And what did Peter say? He said, not so, Lord. I've never eaten anything unclean.
కనుక ఒకసారి పేతురు ఆకలి కొని ఉండి నిద్ర అట్లా ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాడు అంటే ఆలోచిస్తా ఉండే ఒక దర్శనం కలుగుతుంది అతనికి. ఆ దర్శనం ఏం చూస్తున్నాడు పేతురు? ఆకాశం నుంచి ఒక పెద్ద వస్త్ర చెంగు లేదా దుప్పట పట్టుకున్నట్టుగా ఆ దుప్పట్లో ఆ యొక్క వస్త్రంలో చాలా జీవులు, పక్షులు, లేకపోతే జంతువులు వంటి. అప్పుడు ఒక స్వరం చెప్పడం పేతురు వింటాడు. ఆ యొక్క జంతువులు చంపుకుని తినమంటే, ప్రభువా మరి అపవిత్రమైనటువంటి జంతువులు నేను తినను అని పేరుతున్నప్పుడు ఆ స్వరం చెప్పింది, దేవుడు పవిత్రపరిచిన వాటిని నువ్వు అపవిత్రమని అనకూడదు.
At the same time, the Lord was working in the life of a man named Cornelius. And Cornelius was a Roman. And he was a Roman military officer. Right? How likely is that? That the Spirit would be poured out to a Roman military officer.
చూడండి, మొదటేమో యూదులు, తర్వాత సమరయులు, ఆ తర్వాత పేతురు దర్శనము. నాలుగుగా కొర్నేలి కథ. కొర్నేలి ఎవరు? యూదులా? కాదు. కొర్నేలి ఒక రోమన్ అధికారి, రోమీయుడు, అన్యుడు. అయితే అతను కూడా తన ఇంటి వారితో కలిసి పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వ్యక్తి. హల్లెలూయా.
And so we know the story. Cornelius sent men to Peter's house. Peter went up to Cornelius' house, and as they came in and as Cornelius shared and Peter shared, Peter realized, oh, the Gentiles are being brought into the household of God.
దేవుడు ఇప్పటికి మా కొన్నేరి మనుషులు పంపిస్తాడు. కొన్నేరి దేవదూత కనబడింది. ఆ మనుషులు వచ్చి పేతురుని తీసుకెళ్తారు. దేవుడి దగ్గరికి, కొన్నేరి దగ్గరికి తీసుకెళ్తాడు. కొన్నేరి జరిగిందంతా చెప్తాడు. పేతురు వాక్యం చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి వారందరూ కూడా అశుద్ధం మాట్లాడటం మనం చూస్తున్నాం. కనుక దేవుడు యేసు ప్రభు అందరికీ ప్రభు. హల్లెలూయా.
Prior to that time, before that time, we Gentiles, we were lost. We had no access. The holy things were, in that prior dispensation, had been distributed to the Jews through the temple, through the law of Moses, right? And now this was big change. In fact, all the Jewish believers were like this. Wow, indeed, God has appeared and poured out to the Gentiles, and now there's no longer a division. There's in this world today, there are Jews and there are Gentiles, but there is the Church of God. And if we're in the Church of God, we're no longer a Jew nor a Gentile, but we've all been made one in Christ.
యూదులు మాత్రమే ఆ యొక్క యెరూషలేము దేవాలయము, దాంట్లో బలులు అర్పించడము, మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము, యూదులు మాత్రమే, యూదులు దేవుడుగా ఉన్నాడు యెహోవా దేవుడు. అయితే కొత్త నిబంధన ఇప్పుడు క్రీస్తు ద్వారా యూదులు, సమరయులు, తర్వాత అన్యులు, ఒకప్పుడు అన్యులుగా ఉన్న మనము కూడా ఇప్పుడు క్రీస్తును బట్టి దేవుని సంఘంలో చేర్చబడ్డాం. ఇప్పుడు ప్రపంచం మూడు తెగలు, ఒకటి యూదులు, రెండవది అన్యులు, మూడవది దేవుని సంఘము. మనమంతా కూడా దేవుని సంఘంలో సభ్యులుగా ఉన్నాము. హల్లెలూయా.
Yes, in Ephesians even it says, brothers, you're no longer strangers and aliens, but you are members of God's household. This is a wonderful thing. Do we realize that we are now included access to the most holy place in Christ? Before even for man to contact God, the only way it was in the Jewish temple, and we weren't Jews. But now, that veil has been broken. And we have access, we have been grafted in to the root and to the tree of the household of God. We are full-fledged members.
కానీ గమనించండి, ఒకప్పుడు యెహోవా దేవుని ఆచరించాలంటే నీకు నాకు అవకాశం లేదు. ఇందువల్ల మనం యూదులు కాదు. యూదులు కాకపోతే దేవాలయం రానివ్వరు. నువ్వు బలి అర్పించాలంటే కుదరదు, నువ్వు యూదుడు అవ్వాల్సిందే, ఆ మతంలో దిగాలి. అట్లా అటువంటి రోజుల్లో మనుషులు ఉంటుంటే ఇప్పుడు ఎట్లుందంటే క్రీస్తుని బట్టి ఆ యొక్క వెయిల్ అంటే ఆ యొక్క తెర తొలగించబడింది. నువ్వు చనిపోయినప్పుడు సిలువ మీద దేవాలయం తెర కానీ చిరిగిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా యూదులని లేదు, అన్యజన్ లేదని లేదు, ఎవరికి కూడా ఎవరైనా సరే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచితే ప్రతి ఒక్కరికి కూడా అతి పరిశుద్ధ స్థలానికి దేవుడు మార్గము సరాలం చేశాడు. హల్లెలూయా.
There is no caste system in the household of God.
దేవుని సంఘములో కులము ఎక్కువ తక్కువ అని ఏమి లేదు. మనందరం కూడా దేవుని సంఘములో సమానమే.
In fact, Peter tells us that we are a household of priests. We are priests. Every believer is a priest to God, right?
Yes. మనం పేరులో చూసినట్టయితే పేరు అంటే మనము రాజులైనా యాజక. మొదటి పేరు రెండు పెద్దది మొదటి పేరు కదా, రాజులైనా యాజక సమూహము. కనుక ఒకప్పుడు యాజకులుగా ఉండటానికి తక్కువ వారికి అవకాశం ఉందా? లేదే లేదు. అయితే క్రీస్తుని బట్టి మనము కూడా యాజకులుగా పిలువబడుతున్నాం. హల్లెలూయా.
We can offer up offerings acceptable to God in Christ. We all, here we are. Every one of us, it's available. It's for us. It's to us. It's through us. Wonderful thing, God's dispensation. You know, even for us to be able to share and participate in the Word of God is an honor. It's not an obligation. It's a great honor to be joined to the triune God by the communication of the Holy Spirit. So, I want
to... క్రీస్తుని బట్టి దేవుడికి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం కలుగు చేస్తున్న మేము కూడా గొప్ప భాగ్యంగా భావిస్తున్న ప్రభువును గురించి చెప్పేటువంటి భాగ్యం మాకు ఇచ్చాడు. తోటి సహోదర సహోదరులతో కలిసి దేవుని యొక్క వర్తమానం పంచుకుంటూ వాళ్ళు తెలియని సంగతులు నేర్చుకుంటూ వాళ్ళు తెలిసిన సంగతులు బోధ చేయటం నిజంగా కేవలము క్రీస్తుని బట్టే ఈ కార్యము సాధ్యము.
We're going to, Brother Dan assigned me my job and he said I need to share with you about the seven churches in Revelation. So we're going to do that, but first I want to talk a little bit about God's heart. What is God's desire, right? What is His desire? And the Bible from the beginning to end in so many ways shows us what is God's desire. And I've heard one brother say one time that the Bible is a divine romance. And this is God seeking a bride. And I don't know if you have a word for allegory in allegorical?
Allegorical. Let me go ahead and translate this first and then I'll get back to you.
ఓకే సహోదరు డాను ఆయన ఒక పని పెట్టాడంటే ఏ పని పెట్టాడంటే ఏడు సంఘాల గురించి మాట్లాడాయా అంటే ప్రకటన ఏడు సంఘాల మీదా దాని గురించి మాట్లాడమన్నాడు. అందుకంటే ముఖ్యంగా ఆదికాండం గురించి ప్రకటన వరకు దేవుని యొక్క హృదయం ఆదికాండం దేవుని యొక్క హృదయం చూస్తే ఎట్లా ఉంది, ప్రకటనలు ఎట్లా ఉంది, బైబిల్ మొత్తంలో దేవుని హృదయం మనకు అర్థమవుతుంది. దేవుని చిత్తం ఏది మన పట్ల, ఆయన యొక్క ఉద్దేశములు మనకు కనపడుతుంది. కనుక దాని గురించి కొన్ని మాటలు మాట్లాడతాను. మొదట అలగోరికల్ వే అంటే
an allegory is a story that is a real story but it has a deeper meaning.
Okay. కనుక అలగోరికల్ వే అంటే ఆ మార్గంలో చెప్పాలంటే ఒక కథ ఇసుకున్నప్పటికీ కూడా ఆ కథలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అర్థం ఆయన మనసు మనకు కనపడుతుంది. దాని గురించి నేను మాట్లాడతాను. దాని ఉద్దేశం, ప్రాముఖ్యమైన ఉద్దేశం.
So we're talking here about an allegory early on in Genesis.
ఆదికాండము రెండవ అధ్యాయము లో కొన్ని మాటలు చూద్దాం.
See here, I've got to find my Genesis 2:22.
ఆదికాండము.
Let's start with verse 20.
20వ వచనమును చదువుదాం.
20 through 23. Does somebody want to read that?
Yeah, చదవండి. 20 నుంచి 23 వరకు.
సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకు పేర్లు పెట్టాడు. ఆయన ఐదు ఆరాములకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాడు. అప్పుడు దేవుడికి యెహోవా ఆరాములకు గాఢ నిద్ర కలుగు చేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రతి దగ్గరలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాకుతో పూడ్చి వేశాడు. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆరాములకు తీసిన ప్రకట యువకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆదాము ఇట్లనే, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నలుగులో నుండి తీయబడదు కనుక నానే కనబడదు.
So, one verse I'll read to you that I left out in verse 18. It says, Then the Lord God said, It is not good for man to be alone.
18వ వచనం చదవండి దయచేసి.
8.
And then he says, I don't know if you read that whole verse. The Lord says, I will make him a helper suitable for him.
మరి 18వ వచనం కూడా సంబంధించి చదివింది.
And of course, this is the creation story of woman, right? Taken out of man's side.
కనుక స్త్రీ యొక్క సృష్టి ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. సృష్టిలో స్త్రీ ఏ విధంగా చేయబడింది?
But in this very first part of the Bible, it also expresses God's heart.
చూడండి, ఇక్కడ సృష్టి ఆరంభంలోనే దేవుడి యొక్క హృదయము దేవుడు చేసిన క్రియ ద్వారా మనకు కనపడుతుంది. ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు.
From the very beginning of the Bible, God expresses his intent for this man that he made. And when God said it is not good for man to be alone, I believe he also expressed his own sense of desiring this man that he made to be his helper and counterpart. And indeed, the rib was taken out of Eve, just indicating to us that God desires this woman, which is just another synonym for his bride, his church. And the substance of... You might as well just shout because I can't understand. Too long?
I need some coffee right now.
You need some what?
I need some coffee. To wake me up. No, I'm just kidding.
చూడండి, సృష్టి మొదట్లో కూడా దేవుడు నరుడు చేసి నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పి స్త్రీని చేస్తాడు. దేనికి? తెలియజేసిన సాత్ సహాయం. అందులో పరమార్థం మనం చూస్తే దేవుడు మానవులను చేసిన విధానం ఎందుకంటే ఆయన్ను ఆరాధించడానికి, ఆయన యొక్క సహవాసంలో మానవులు ఉండటానికి దేవుడు చేశాడు. హల్లెలూయా.
So we see that the church, which is just us, the church is not a building. The church is the body of Christ. We are of substance out of God's side, out of the Lord's side, the same substance.
కనుక పురుషుల్లో నుంచి ప్రకటింపులు తీసుకుని స్త్రీని ఏ విధంగా చేస్తాడో అదేవిధంగా క్రీస్తు అనే ఆ యొక్క పురుషుడు లేదా క్రీస్తులో నుంచి వచ్చినదే సంఘము. ఆయన శరీరమే మనము. మనం ఎవరము? క్రీస్తు యొక్క శరీరం అయి ఉన్నాము.
By that I don't mean the same physical body, but what we experience of Christ. You know, Christ, it says Oh, what is it? 1 Corinthians, the last Adam became. Is that 11:45?
15:45.
In 1 Corinthians 15:45, it says, the last Adam, who is Christ, became a life-giving spirit. Right?
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం రావడం వచ్చిన చదవడం
రాసుకుంటే
చదువు మాకు ఇక్కడ మనము ఆత్మీయ అర్థం తీసుకోవాలి.
సో our initial salvation and brothers did a very good job this morning of talking about our salvation and also about our living for reward or punishment. But God's desire is more than we would just be saved. His desire is for His house, His building.
కనుక పొద్దున సహోదరుడు టామ్ గారి సహోదరుడు ట్యాన్ గారి వారు చెప్పింది ఏంటంటే దేవుడు ప్రేమ గురించి చెప్పాడు, తర్వాత రక్షణ గురించి, క్రైస్తవ జీవితము, క్రియలు, బహుమానం ఇవన్నీ ప్రాముఖ్యమే. అయితే దేవుని దృష్టిలో దేవుని ఇల్లు మీరు చూడండి ఒకసారి. దేవుడు తన యొక్క ఇల్లు కడుతున్నాడు అంటే క్రీస్తు అనే సంఘము, క్రీస్తు శరీరమై ఉన్న మనము, దేవుడు ఆ దృష్టితో మనం చూస్తున్నాడు.
సో ఇన్ ది బిగినింగ్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ లైఫ్ వెన్ వి హర్డ్ ది వర్డ్ అండ్ వి రిసీవ్డ్ ది ట్రూత్ we received Christ.
మనము మొదట దేవుని యొక్క సువార్త విన్నప్పుడు మనము ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాం.
And now the working out of Christ in us, Paul said that Christ in us is the hope of glory, right? And the working out of Christ in us is related to his church, his building, to all of the brothers and sisters.
కనుక ప్రతి విశ్వాస జీవితంలో ఉన్నటువంటి క్రీస్తే ఒక నిరీక్షణ. ఆ క్రీస్తే మనం ఆత్మీయ జీవితంలో నడిపిస్తూ మన జీవితాలు పడుతూ ఉన్నాడు. ఎవరంటే యేసు ప్రభు వారు.
Says in Acts that as many as believed and were saved were added to the church.
ఎవరైతే నమ్మారో విశ్వసించారో వారందరూ కూడా రక్షణ పొంది సంఘానికి సంఘంలో చేర్చబడ్డారని అపొస్తల కార్యములో ఉన్నది.
So the Christian life isn't about me being holy and righteous because of Christ just off by myself.
క్రైస్తవ జీవితం అనేది కేవలం నాకు సంబంధించిన అవునండి, నేను రక్షణ పొందాను, నేను ఏ విధంగా మంచిగా ఉండాలా, ఎటువంటి క్రియలు చేయాలా, నీ ఒక్కరికే సంబంధించిన విషయం కదా క్రైస్తవ జీవితం అంటే.
Exodus 4, let me just look here real quick.
Nirgama Kandamu 4th Adhyayam.
What did I do with that? Hang on, I've got the wrong verse here, just a minute. Genesis 24. I'm sorry, Genesis 24, Vicky, sorry, I had the wrong one.
ఆది కాండము 24వ అధ్యాయం అది కాదు.
We mentioned the thought of the Bible stories being an actual story, but also having a deeper meaning, a prophetic meaning, and a kind of a revelation of the heart of God.
బైబుల్లో జరిగినటువంటి కథలో ఎటువంటి నిజంగా జరిగినటువంటి సంఘటనలే అయినప్పటికీ కూడా అందులో పరమార్థం ఏంటంటే ప్రవచనాలు, దేవుడు చేసినటువంటి వాగ్దానాలు, ఆయన నిలుపుకున్నటువంటి ప్రమాణాలు, తర్వాత యుగాంతము, ఇవంతా కూడా మొదటి నుంచి చివరి వరకు కూడా కనెక్షన్ దేవుని యొక్క హృదయాన్ని మనకి బయలుపరుస్తూ ఉన్నది.
We won't read this whole scripture. If you want to read in Exodus 24, I'm sorry, Genesis 24 a little later, that would be good because there are several verses. But basically the story says this. Abraham, who is the father of all the called out ones, the father of faith, right? It says Abraham believed God and it was reckoned to him as righteousness. But in chapter 24 it says he was getting old.
చూడండి, అబ్రహాము దేవుణ్ణి నమ్మారు అది అతనికి నీతిగా ఎంచబడే బైబిల్లో ఉన్నది. కనుక అబ్రహాము విశ్వాసుడు తండ్రి అయ్యాడు.
Abraham was getting old and he needed a son, a wife for his son. So he sent his servant Eliezer to a far off land bearing gifts to look for a bride for his son Isaac.
Abraham bahu kaalam gadichina vruddhulu ayipothunnappudu Isaacane athaniki Isaacane kumarte chinna ఇస్సాకు అనే కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి భార్య కొరకు ఎలియాజరు అనేటువంటి సేవకునిచ్చి పంపిస్తూ ఉన్నాడు. మన పిల్లలు చూస్తాను తర్వాత.
One day I was reading this story and I happened to look up the meaning of the name Eliezer.
ఎలియాజరు అనే మాట అర్థం తెలుసా?
I found out that it meant helper.
సహాయం చేసేవాడండి. ఎలియాజర్ అంటే సహాయకుడు అని అర్థం.
సో ఐ వాస్ లైక్ ఓ హియర్స్ వాట్ దిస్ ఇస్ సేయింగ్ దట్ సేయింగ్ ద ఫాదర్ సెంట్ ద హెల్పర్ టు సెక్యూర్ ఎ బ్రైడ్ ఫర్ ద సన్. డస్ దట్ టెల్ us సంథింగ్ అబౌట్ గాడ్స్ హార్ట్ అండ్ అలగోరీ?
చూడండి, అబ్రహాము ఎలియాజర్ సరైన వ్యక్తి. ఎలియాజర్ అనే మాటకు అర్థము సేవకుడు, సహాయకుడు. సహాయకుడు పంపించే దేనికి? కోడ తెచ్చుకురావడానికి, కుమారుడికి సరైన బాధ్యత వెతుకుని రావడానికి సహాయకుడైన ఎలియాజర్ను పంపిస్తున్నాడు.
హోలీ స్పిరిట్ రైట్ బ్రింగింగ్ గిఫ్ట్స్ టు బెస్టో ఆన్ హిస్ బ్రైడ్ ఫర్ ద సన్ రైట్. దిస్ ఇస్ గాడ్స్ గాడ్ రివీల్స్ హిస్ హార్ట్ సమ్ టైమ్స్ ఇట్ జస్ట్ గషెస్ అవుట్ రైట్ అండ్ గాడ్ సేస్ ఓ ఐ లాంగ్ ఫర్ ఎ బ్రైడ్ ఐ లాంగ్ ఫర్ ఎ బ్రైడ్ ఫర్ మై సన్ దిస్ ఇస్ మై పర్పస్. Even we're going to get to the very back of the Bible and we see at one point it says the spirit and the bride say come.
Kanaka Abrahamu oka vidhanga manam adi aatmeeyanga anvayinchukunte ayyamukunna aatmeeyanga anvayinchukunte Abrahamu tandriga unnadu Eliezer ante sahayakudu ante parishuddhaatma devudu anukuntu anvayinchukundam parishuddha sahayakudu ekkadiki vellaru ఆ పెళ్లి కుమార్తెను తీసుకురావడానికి వెళ్ళాడు. కనుక మన పనట్లో చూస్తే పెళ్లి కుమార్తె తర్వాత రమ్ము అని పెళ్లి కుమార్తెతో చెప్పడం మనం వింటున్నాం.
స్టేట్మెంట్ ద స్పిరిట్ అండ్ ద బ్రైడ్ అట్ ది ఎండ్ ఆఫ్ రెవలేషన్ ద వెరీ ఎండ్ ఆఫ్ ద బైబిల్ వి అండర్స్టాండ్ బై దట్ టైం ద డిజైర్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ద డిజైర్ ఆఫ్ ద బ్రైడ్ హావ్ బికమ్ వన్. Right?
Kanuka,
Aaron and the bride. And that's what God is doing in our lives today and for eternity. He is working so that His desire might be our desire. So when we speak, God speaks. The Spirit and the bride are one.
Kanuka, ee kathana gaani ippudu manam anvayinchukunte sahayakudu parishuddhaatma devudu పెండి కుమార్తె అంటే క్రీస్తు సంఘము. ప్రకటన శివరాధ్యాయము శివర మాటలు ఏమంటుందంటే ఆత్మ మరియు సంఘము చెప్తున్న మాట ఏంటంటే రమ్ము అని ఎవరు చెప్తున్నారు? పెండి కుమారుడితో చెప్తున్నారు. కనుక ఆత్మ యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఉద్దేశము, సంఘము యొక్క ఉద్దేశము ఏకం కావాలి. ఏదైందంటే క్రీస్తు యొక్క రాకడ కొరకు కనిపెట్టే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా.
Okay, so I'm just back to Moses for a minute here, and what we're aiming for is we want to talk about the church. But I wanted to give you just a little history from God's thought, how important the church is to His heart, the building. The Apostle Paul talks about it. Peter talks about it. John, in certain ways, talks about it. But how does that happen? And again, remember the first illustration that we used was the Lord took a rib out of man to make a woman, just indicating, and we know on the
కనుక సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే పాత నిబంధనలో ఇస్సాకు క్షమించాలి ఆదాము యొక్క పగడం గురించి స్త్రీని దేవుడు చేశాడు. అదేవిధంగా కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే దేవుని యొక్క హృదయం మన పట్ల అర్థం అవుతుంది. ఇక్కడ
సో And even on the cross, when even after the Lord had died, they pierced his side, and what came out? Blood and water, right? Blood for our cleansing, that he might take care of our sin problem, our separation from God, and water signifying the water of life, that we might enjoy God and be made into or changed into his likeness by the Holy Spirit. This is God's working in this age. And you're all so fortunate to have started down this path.
కనుక దేవుని బిడ్డలు గమనించండి, సిలువ మీద యేసు ప్రభు వారిని ఒకసారి గమనించండి. అప్పుడు ఆ సిలువ మీద యేసు ప్రభు వారు ఉన్నప్పుడు పక్కకి అక్కడ ఆయన కూర్చున్నప్పుడు ఏం కలిగిందంటే రక్తము నీళ్లు. అది మనం సాదృశ్యంగా తీసుకుంటే మన పాపాలను కడగడానికి ఆయన రక్తము మన పాపాలను కడగడానికి మన పవిత్రులుగా చేయడానికి. నీరు దేనికి సాదృశ్యం అంటే క్రీస్తులో ఆనందము, పరిశుద్ధాత్మ ద్వారా మరి క్రీస్తులో అటువంటి ఆనందకరమైన ఆశీర్వాదకరమైన జీవితం జీవించడానికి ఈ నీళ్లు ఉపయోగపడతాము. నీళ్లు లేకపోతే మనిషి చనిపోతాడు. కనుక రక్తమేమో మన పాపాలను క్షమించడానికి, నీరేమో క్రీస్తులో ఆత్మీయ జీవితం జీవించడానికి సాదృశ్యంగా మనం చూస్తున్నాము.
I have 4 sons and 1 daughter.
నాకు 4 కుమార్తెలు, 4 కుమారులు, 1 కుమార్తె.
They're older, they're married, except for one.
ఒకరు పెద్దవాళ్ళు పెళ్ళైపోయి ఒకరికి తప్పిస్తే.
So one day my youngest son called me and he had read this verse and he said, "This is very confusing to me."
ఒకసారి నా యొక్క చిన్న కుమారుడు ఫోన్ చేసి, నానా ఈ వాక్యం చదువుతున్నది చాలా కన్ఫ్యూజన్ గా ఉంది, ఈ మాట అర్థం కావట్లేదు నాకు అని ఫోన్ లో మాట్లాడాడు.
Sister, this is Exodus 4:24.
4:24 నిర్గమకాండం చదవండి త్వరగా. చాలా
24 and 25. All right, very good. So, he said, "Dad, how can this be?" The Lord told Moses, he came to him, he spoke to him, and he commissioned him to go back to Egypt. And now this verse says he met him in the way to kill him.
చూడండి, మోషే కథ చూసినట్లయితే 24, 25లో మరి ఆ రోజు సత్రములు యెహోవా అతన్ని చంపచూడగా అప్పుడు సిప్పోరా ఏం చేస్తుందంటే కుమారుడికి సున్నత చేసి ఇప్పుడు నిజముగా నాకు పేరు అని చెప్పేసి పెనుగుతూ అంటుంది.
So I said, "Seth, I believe it means this. Moses, it was a reminder from the Lord that Moses was setting out to do the Lord's work in his own strength."
దీని అర్థమేంటంటే కుమారుడా, ఆ కొడుకుతో చెప్పాడు. దీని అర్థమేంటంటే మోస అనుకుంటున్నాడు తన స్వశక్తి మీద ఆధారపడి తనకున్న జ్ఞానాన్ని బట్టి పలుకుబడిని బట్టి ఇస్రాయేలీయులను బానిసత్వంలో నుంచి విడిపిస్తాను అని మోస అనుకుంటున్నాడు.
But the Lord wasn't happy with Moses setting out in his own strength.
మోసేకున్న ఆ యొక్క డిగ్రీలను బట్టి ఆ యొక్క దాన్ని బట్టి మోసే పర్లేదు దేవుడు అందుకని నిలుచుకున్నాడు అని మోస అనుకుంటున్నాడేమో అని దేవుడు ఈ పని చేశాడు మోస జ్ఞానం రావాలని.
The Lord wanted circumcision.
దేవుడు సున్నత కోరుతున్నాడు.
In the Old Testament, that means cutting away the strength of the flesh and having an outward sign that your trust and hope is in the Lord.
సున్నత చేయించిన దేవుడు పెట్టిన ప్రక్రియ అనే అర్థం ఏంటంటే దేవుడి మీదే మనిషి ఆధారపడటం.
And so I mention that because when I mention that the church is Christ and Christ is satisfied with Christ in us. And so many of our experiences will seem as if the Lord met us in the way to put us to death.
Okay, check two. Okay. కనుక సే ఇట్ అగైన్ ప్లీజ్.
ఇన్ in our Christian life,
క్రైస్తవ జీవితంలో
as Christ builds his church,
దేవుడు తన సంఘాన్ని కడుతున్నప్పుడు
with us,
మనతోటి
he's not satisfied with just us.
కనుక మన శక్తిని బట్టి మన మన యొక్క ధ్యానాన్ని బట్టి మన మీద సేవ చేస్తున్నాం అనుకుంటే అది తప్పు.
He is working for the Christ that is in us to be lived out and expressed.
కనుక పల్లెటూరులో సేవ చేస్తున్నటువంటి దేవుని బిడ్డారా, నేను పాటలు పాడుతున్నాను, నేను చక్కగా వాకింగ్ చెబుతున్నాను, నేను మాటకారిని, ఎట్లా అనుకుని సేవను మనం కానీ కొనసాగింప చేయాలనుకుంటే అది తప్పు. మన వల్ల కానే కాదు, కానీ మనలో ఉన్న క్రీస్తుని బట్టి ఈ కార్యము సంపూర్ణమవుతుంది.
సో దాట్స్ ద కైండ్ ఆఫ్ ఎ ఇంట్రొడక్షన్ జస్ట్ సెంట్ టు ది చర్చ్ బికాజ్ వి ఆర్ గోయింగ్ టు టాక్ ఇన్ రివలేషన్ అబౌట్ ది 7 చర్చెస్ బికాజ్ దిస్ ఇస్ ఎ ప్రొఫెటిక్
కనుక ఇది ప్రవచనం అంటే ఇది గమకనే గుర్తుపెట్టుకోండి. నిర్గమకాండం 4:24-25 దేనికి సాదృశ్యంగా చెప్పారంటే మానవులు లేదా క్రైస్తవులు విశ్వాసులు తమ సొసైటీ మీద ఆధారపడి సేవను ప్రారంభించకూడదు. సేవా అనుభవంలో ఉన్నవారు పరిశుద్ధాత్మను బట్టే లేకపోతే క్రీస్తు మీద ఆధారపడే సేవలో ముందుకు వెళ్లాల్సి తప్పిస్తే మనకున్న డిగ్రీలను బట్టి, మనకున్న ధనమును బట్టి, మనకున్న జ్ఞానమును బట్టి, టాలెంట్స్ బట్టి మనం ఈ సేవ చేస్తాం అని మనం అనుకోకూడదు.
The Lord in the Gospels, I believe, only mentions the church one or two times, mostly in Matthew 16.
Matthew 16 chapter?
Chapter 16, yes.
Mathe Suvartha 16 adhyayamlo oka chota inkoka chota maatrame devudu sanghamunu gurinchi maatladinattuga manam chustunnam.
So he left it to the apostles to complete the word about the church and are living together as the church.
కనుక దేవుడు సంఘమును కూర్చున్నటువంటి బాధ్యత సంఘాల గురించి శిష్యులకు అప్పగించాడు. అది శిష్యుల యొక్క భారము లేకపోతే వారి యొక్క రెస్పాన్సిబిలిటీ అయినట్టుగా మనం గమనిస్తున్నాం.
But we're going to see in the first three chapters of Revelation the Lord Jesus, who is now resurrected, ascended and enthroned, comes to the apostle John.
కనుక ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే ప్రభు వచ్చాడు, జీవించాడు, శిష్యులతో ఉన్నాడు, పరలోకం వెళ్ళిపోయాడు, చనిపోయి తిరిగి లేచి తర్వాత అపోస్తలుడైనటువంటి యోహాను దగ్గరికి యేసు ప్రభు వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం.
You know, the apostle John has a unique place in the Bible.
యోహానుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది బైబిల్లో.
He wrote the last gospel.
ఆఖరి సువార్తను రాశాడు.
He wrote the last epistle.
ఆఖరి పత్రిక రాశాడు.
And he wrote the last book of the Bible.
బైబిల్లో ఆఖరి పుస్తకాన్ని రాశాడు, ప్రకటన.
So we appreciate the word from the apostle John.
కనుక యోహాను గురించి యోహాను రాసిన పత్రికల బట్టి మనం ఆనందిస్తున్నాం.
The next time that I share, we're going to look at what he said to the 7 churches.
అపోస్తలుడైనటువంటి యోహాను 7 సంఘాలకు ఆయన చెప్పిన మాటలు తర్వాత మనం విందాం.
At this time that John wrote this, it was about the year 95.
కనుక 95వ శతాబ్దంలో అంటే 100 సంవత్సరాలు కూడా అవల అప్పటికి ఆ సంవత్సరంలో ప్రకటన రాశాడు.
He was exiled in an island called Patmos.
పద్మాసు అనే ద్వీపములో ఆయన బందీగా ఉన్నాడు.
And in that place, the Lord spoke to him and gave him this revelation.
కనుక ఆ ద్వీపములో ఉన్నప్పుడు దేవుడు యేసు ప్రభువే అతనితో మాట్లాడి అతనికి ఈ యొక్క ప్రకటన గురించినటువంటి మర్మాలు తెలిపాడు. ఆయన గమ్మున తర్వాత ఎదుగుదల అయ్యా పని.
The word tells us that John said as he started this revelation that he was in spirit on the Lord's day. And he turned and saw.
Kanaka prabhu dinana yohanu prabhunu chuchinatluga prakatanalo raayabadi unnadi.
And I think what's our time schedule here? Do we go all the way to 4? 5 more minutes. Okay. I'm pretty good at a good stopping point here, but is that okay?
Yeah.
So amen. I think we'll stop here because the next message then, and if you want to read ahead and read the first 2 chapters of Revelation, it would be good to read that you know, 3, 4, 5 times and just have a familiarity with what's there.
ప్రకటన 1వ అధ్యాయము 2వ అధ్యాయము చదువుకోండి. ఎందుకంటే తర్వాత ఈయన చెప్పబోయేది ప్రకటన 1:2 గురించి, ఈయన 7 సంఘాల గురించి మాట్లాడబోతున్నాడు. కనుక మీరు చదువుకుని ఉంటే కొంతవరకన అర్థమయ్యేది చెప్పేది.
This is the Lord's last word to the church and it should mean something very meaningful to us.
దేవుని యొక్క ఆఖరి మాటలు, సంఘముతో చెప్పినటువంటి ఆఖరి మాటలు మనం వింటున్నాం ఇక్కడ.
ఆమేన్.
ఆమేన్. అందరు సార్లు చెప్పండి హల్లెలూయా.
హల్లెలూయా.